ఈ కలియుగంలో ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నప్పుడు చదువుకోండి అంటే మేము చదువుకోము, తినండి అంటే మేము తినం, నిద్రపోండి అంటే అసలు మేము మెలకువగా ఉంటేనే కదా నిద్రపోయేది అని మీరు అడగచ్చు. మీకు అర్థమవటం లేదు ఆ విషయం. అసలు మీరు మెలకువగా ఉంటే కదా నిద్రపోమ్మని చెప్పడానికి, మనం మెలకువగా ఉన్నామా మెలకువగా లేమని చెప్పడానికి పెద్ద ఉదాహరణ ఇదే. మూడవ వారం అయ్యింది ఇది చెప్తూ, అయినా తర్వాత చెప్పబోయే తరగతిలో ఉన్నటువంటి శ్లోకాలు మనం చదువుకోము. కానీ పిల్లలకి ఏం చెప్తామంటే, పిల్లలు చదువుకు రమ్మని చెప్తారు లెక్చరర్స్. అలా చెప్పే లెక్చరర్స్లో నేను ఒకణ్ణి, చదువుకు రాడువాడు. అందుచేత మీరు ఇలాగే ఉండండి, నేను ఇలాగే ఉంటాను. వారం వారం మనం ఇలాగే కాలాన్ని వృధా చేసుకుంటూ ఉందాం. ప్రీతి సౌనక చిత్తేతే హ్యోతోవా మీ విచారచ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. శిష్యుని ప్రశ్నలోని తప్పు. నీ మాటలు వింటూ ఉంటే నాకు ఒకటి అర్థమైంది అన్నాడు సూతుడు. ఏంటి అర్థమైంది? నీకు భగవంతుడి మీద భక్తి ఉంది అని. ఈ పదాలను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మీరు చేతనత్వ విజ్ఞానంలో ఒక శిష్యుడు ఏదైనా ఒక ప్రశ్న గురువుని నాకు ఇది తెలియటం లేదని అడిగితే వాడు అడిగింది తప్పు అని అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ఇప్పుడు నేను చెప్పిన మాట వినండి. మీరు గురువుని ఏ ప్రశ్న వేసినా మీకు అర్థమై ప్రశ్న వేయరు. మీరు అర్థం కాకుండానే ప్రశ్న వేస్తారు. ఎందుచేత? గురు చేతనత్వం సర్వజ్ఞ స్థితి, సర్వవ్యాపక స్థితి, సర్వసమర్థ స్థితి. ఈ సర్వవ్యాపక సర్వజ్ఞ సర్వసమర్థ స్థితిని వీడు ప్రశ్నిస్తున్నాడు. ఎవడు? శిష్యుడు ప్రశ్నిస్తున్నాడు. సౌనకుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? ఆ కృష్ణుడి యొక్క కథలు నాకు చెప్పండి. ఆయన చాలా గొప్ప గురువట కదా, జగద్గురువట కదా. సహ పూర్వేషామపి గురు కాలేనానవచ్చేదాత్. గురువులందరికీ గురువట కదా. సూర్యుడికే నేను ముందు చెప్పానన్నట్ట కదా కృష్ణుడు. అదే కదా చెప్పింది శ్రీ భగవాన్ ఉవాచ. ఇమం వివస్సతే యోగం ప్రోక్తవానః మవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. శ్రీ భగవానుడు పలికెను, నాసరహిత మగు, ఈ నిష్కామ కర్మయోగమును పూర్వం నేను సూర్యునికి చెప్పి తిని సూర్యుడు వైవస్వత మనువుకు ఉపదేశించను, మనువు విక్ష్వాకునకు ఉపదేశించను. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షయో విదుహు. సకాలే నేహ మహత యోగో నష్ట పరింతప. ఓ అర్జున, ఈ ప్రకారంగా పరంపరగా వచ్చిన ఈ నిష్కామ కర్మయోగమును రాజర్షులు తెలుసుకొనిరి. చాలా కాలము గడిచినందున ఆ యోగ విమిప్పుడి లోకమున అదృశ్యమైనది. అర్జునుడు అడిగాడు బృదాసుతుడు, నువ్వు సూర్యునికి చెప్పావని నేను ఎలా నమ్మేది అని 84 ఏళ్ల అర్జునుడు 120 ఏళ్ల కృష్ణుణ్ణి అడిగాడు. అర్జును ఉవాచ, అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథమేతద్విజానీయం త్వమాదౌ ప్రోక్తవానితి. నీ జన్మము ఇటీవలది, సూర్యుని జన్మము బహు పురాతనమైనది. అట్టిచో నీవు సూర్యునికి ఉపదేశించేవను విషయమును నేను ఎట్లా గ్రహించగలను? నువ్వు సూర్యుడికి చెప్పానంటున్నావు ఈ విద్యను, నేను ఎలా నమ్మేది? నా ముందే కదా నువ్వు పుట్టావు, అది అబద్ధమే. అర్జునుడు ముందెక్కడ పుట్టాడు? ముందు అంటే అర్థం తెలుసా? రెండు అర్థాలు ఉన్నాయి. అర్జునుడు పుట్టాక పుట్టడం, అర్జునుడు పుట్టక ముందు పుట్టడం. ఎప్పుడు పుట్టాడు కృష్ణుడు? అందుచేత కృష్ణుడు పుట్టుక అర్జునునికి తెలియదు. కానీ అక్కడ ఏమన్నాడు? నా ముందే పుట్టావు కదా అన్నాడు. అవునా? గురువుని మీరు ఇలాగే అడుగుతారు, అది అర్థం చేసుకోండి. దానికే ఇది చెప్పేది. నా ముందే కదయ్యా నువ్వు ఇదంతా నేర్చుకున్నావు, నాకు పెద్ద చెప్పొచ్చు. మొన్న మొన్నటి వరకు నువ్వు ఏం చేసావో నాకు తెలియదా? నువ్వు సిగరెట్ కాల్చడం నేను చూడలేదా? ప్యాకెట్ల మీద ప్యాకెట్లు, ఇప్పుడేమో ఇంత పోజు కొడతావు. నువ్వు ఆసనాలు వెయ్యమంటావు, ప్రాణాయామాలు చేయమంటావు, కొత్తవి చెప్పమంటే చెప్పవు. ఆ అర్జునుడి యొక్క ప్రశ్నలో ఉన్నటువంటి నిస్సహాయత అర్థం చేసుకోండి. గురువు ఎప్పుడు కావలసి వస్తాడంటే, నువ్వు నిస్సహాయుడివి అయితే నీ అంతటా మీరు చేసుకోగలిగితే గురువు అక్కర్లేదు. అసలు గురువు యొక్క అవసరం ఎప్పుడు అంటే మీరు చేసుకోలేనప్పుడు, కింకర్తవ్య విమూఢులైనప్పుడు. ఏది ధర్మమో ఏది అధర్మమో మీరు నిర్ణయించుకోలేనప్పుడు, అప్పుడు గురువు జవాబు శిష్యుని శాంతి. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్చేయస్యాన్నిశ్చితం బ్రూహితన్మే శిష్యస్తేహం సాధి మాం త్వాం ప్రపన్నం. కృపణత్వము అను దోషముచే కొట్టబడిన వాడగుటచే ధర్మ విషయమున సందేహము కలిగి నిన్నడుగుచున్నాడు. ఏది నిశ్చయంగా శ్రేయస్కరమో దానిని చెప్పుము. నేను నీకు శిష్యుడను, శరణం పొందిన నన్ను శాసింపము. ఏది ధర్మమో ఏది అధర్మమో నేను నిన్ను అడుగుతున్నాను, కానీ నాకు తెలియదు. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనకు తెలిసి అడగటం లేదు. ఏ శిష్యుడు ఏది అడిగినా తెలిసి అడగడు. వాడికి ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియదు. గాయత్రి చెయ్యొచ్చా చెయ్యకూడదా తెలియదు. చెయ్యొచ్చా చెయ్యకూడదా నాకు తెలియక నిన్ను అడుగుతున్నాను. అందుచేత ఈ ప్రశ్న ఎప్పుడైతే సౌనకుడు అడిగాడో సూతుడికి అర్థమైంది. ఈ ప్రశ్న అడుగుతున్నవాడు అడగదలుచుకున్నది ఒకటి, అడుగుతున్నది ఒకటి అని. ఆ తేడా నేను మీకు వివరించగలిగానా? అర్థమైందా? మీరు గురువుని ఎప్పుడు ఏ ప్రశ్న వేసినా మీ ప్రశ్న యొక్క ఉద్దేశం వేరు, మీ ప్రశ్న వేరు, మీ ప్రశ్న వెనకాతలు ఇంకోటేదో ఉంది. మీ యొక్క హృదయం నాకు అర్థమైంది. ఇలాగ మాట్లాడేవు నువ్వు, కానీ నువ్వు ఏమి అడగదలుచుకున్నావో నాకు అర్థమైంది అంటున్నాడు. అది మహామతి అంటే గురువు ఆ స్థితిలో ఉండాలి. వాడు అడిగిన దానికి వివరించేసి నీకు చెప్పింది అర్థమైందా అంటే, వాడు అర్థమైంది అన్నాడనుకో, ఇద్దరు దద్దమ్మలే. ఎందుకు ఇద్దరు దద్దమ్మలే? వాడు ఏం అడగదలుచుకున్నాడో ఊహించుకుని అది వాడికి అర్థమయ్యేటట్టు చెప్పాలి. వీడు అడిగిన ప్రశ్నకి వీడికి అర్థమయ్యేటట్టు చెప్పాడు అనుకోండి, ఏం చెప్పావు నువ్వు? ఏమీ చెప్పలేదంటాడు. ఆ తేడా ఈ భాగవతం మీకు చాలా స్పష్టంగా చెప్తుంది. నువ్వు అడగదలుచుకుంటున్నది ఖచ్చితంగా నువ్వు అడుగుతున్న దానికంటే చాలా వేరైనది. ఏంటి వేరైనది? మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, నాకు ఈ రోగం పోవాలి, లేకపోతే అత్త నా మాటే వినాలి అని కోడలు, అలా రకరకాల సమస్యలు. కానీ దీని వెనకాతలు ఉన్న అసలు ప్రశ్న ఏంటో అర్థమైందా మీకు? ఈ అన్ని ప్రశ్నలను వెనకాతలు ఉన్న హృదయము, ఈ ప్రశ్నలు వెనకాతలు ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది? అందరూ ఏమడుగుతున్నారు? రకరకాల కోరికలు. ఇంకా ఏం కావాలనుకుంటున్నారు? శాంతి కావాలనుకుంటున్నారు. అది జరిగితే శాంతి వస్తుందేమో అని అతని ఊహ. అమ్మాయి పెళ్ళి అయిపోతే శాంతి వస్తుందేమో అని ఊహ. పెళ్ళి అయిపోగానే 1 సంవత్సరం తర్వాత మళ్ళీ గురువు దగ్గరికి తయారు. పిల్లలు లేరు సార్, పిల్లవాడు పుట్టాడు. విరోచనాలు అవుతున్నాయి సార్. ఎవడికి? మనవడికి. సరే, తర్వాత సీటు. సీటు తర్వాత ఆ ప్రశ్నలేగా? ప్రశ్న పరంపర ఎవరికైనా ఎక్కడైనా మారుతుందా? ఇదే కొనసాగుతుంది. మీ పాత్ర మారుతూ ఉండొచ్చు. మీరు అత్త బదులు కోడలైపోవచ్చు, కోడలు బదులు అమ్మమ్మ అయిపోవచ్చు. కానీ ఈ అన్ని సంబంధాల్లో మీరు మీకు తెలియకుండా వెతుకుతున్నది ఏమిటి అంటే శాంతి. కానీ ఇంతమందిని ఇన్ని రకాలుగా మీరు ఒక్కొక్క గురువు దగ్గరికి వెళ్ళి అడగకుండా మనుష్యుని చూస్తేనే మీకు అర్థమైపోతుంది ఇవన్నీ అడగటం వల్ల మీకు శాంతి రాదని, మార్కులు రాలేదని మొత్తుకుంటారు. అలా మొత్తుకున్న తర్వాత ర్యాంక్ రాలేదని మొత్తుకుంటారు. ర్యాంక్ రాలేదు అని మొత్తుకున్న తర్వాత ఉద్యోగం రాలేదు అని మొత్తుకుంటారు. ఇంతకీ మీకు ఏం కావాలో నాకు అర్థం కాలేదు. గురువుకి అర్థమైంది. ఇంతకీ మీకు ఇంజనీరింగ్లో సీటు కావాలా? ఇంజనీరింగ్లో సీటు వచ్చాక మార్కులు కావాలా? మీ పక్కింటి వాళ్ళ కుర్రాడు కంటే 1 మార్క్ ఎక్కువ రావాలా? చాలా ముఖ్యం. పక్కింటి వాడి కంటే 1 మార్క్ ఎక్కువ వస్తే చాలు, 1 మార్క్ తక్కువ వస్తే చాలా ప్రమాదం. మళ్ళా మాట్లాడుకోలేము ఎదురెదురుగా. తర్వాత ఉద్యోగం. ఉద్యోగం ఎక్కడ కావాలి? అమెరికాలో కావాలి. కానీ ఈ ప్రశ్నలన్నింటికీ వెనకాతలు ఉన్నటువంటి హృదయాన్ని మనం అర్థం చేసుకోలేం. గురువు అది పట్టుకుంటాడు. నువ్వు ఏ ప్రశ్న వేయడానికి వచ్చినా నీ వెనకాతలు ఉన్న ఆర్తి వల్ల వచ్చావు గురువు దగ్గరికి, శాంతి కొరకు వచ్చావు, అది నేను పట్టుకున్నాను అంటాడు సూతుడు. సూత ఉవాచ ప్రీతి సౌనక చిత్తేతే హ్యోతో వాచ్మి విచార్యచ సర్వ సిద్ధాంత విష్పన్నం సంసార భయనాశనం. హే సౌనక, నీ హృదయంలో భగవత్ప్రేమ ఉన్నది, అందువల్ల నేను బాగుగా ఆలోచించి సంసార భయనాశకము కరము సర్వసిద్ధాంత విష్పన్నము నిష్కర్షము లేక సమస్త సిద్ధాంత సారము అయిన దానిని నీకు చెప్పుచున్నాను. ప్రీతి సౌనక చిత్తేతే హ్యోతో వాస్మి విచార్యచ. అందుచేత నీ హృదయంలో ఉన్న ఆ ప్రశ్నని అర్థం చేసుకుని నేను చాలా ఆలోచించాను. ఆలోచించి ఏం చెప్పాట? సర్వసిద్ధాంత విష్పన్నం, సంసార భయనాశనం. సంసారంలో ఉంటే ఎన్ని భయాలు ఉన్నాయి మనకి? ఉద్యోగం, పిల్లలు, ఆఫీసు, పొలిటీషియను, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరు, బిజినెస్ మ్యాను, గూండాలు, లేకపోతే గుంటూరు రోడ్లు. సంసార భయనాశనం అంటే ప్రపంచంలో మీకు ఏ విధమైనటువంటి భయం ఉన్నా ఆ భయం పోవడానికి ఉండేటటువంటి మార్గం నేను చెప్తాను. మీది ఏ భయమైనా కావచ్చు. క్రొత్త బండి కావాలన్నా, అత్త నీ మాటలు వినాలన్నా, భర్త నీ మాటలు వినాలన్నా, భార్య నీ మాటలు వినాలన్నా, కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? అది చెయ్యగలము. సంసార భయనాశనం, సర్వసిద్ధాంత నిష్పన్నం. అనేక సిద్ధాంతాలు ఉంటాయి కదా, రకరకాలైన సిద్ధాంతాలు ఉంటాయి. ఎన్ని సిద్ధాంతాలు తెలిసినా మీరు గందరగోళపడరు. అలాంటి విద్య నేర్పుతున్నాను. అంటే రెండు ఉన్నాయి. సంసారంలో మీరు ఏ భయంతో ఇక్కడికి వచ్చినా పర్వాలేదు. ఏ సిద్ధాంతాన్ని విని మీరు వచ్చినా, ఒకవేళ ఆ సిద్ధాంతాలు ఒకదానితో ఒకటి విరుద్ధం అవుతున్నా కూడా మీరేం కంగారు పడకండి. వాటన్నిటినీ ఇస్త్రీ చేసేసి మీకు అర్థం అయ్యేటట్టు చెప్తానన్నాడు సూతుడు. మీలో రావాల్సిన మార్పులు భక్తి, మృత్యుభయం, భక్తోఘ వర్ధనం, యచ్చ కృష్ణ సంతోష హేతుకం, తదహంతే భిదాస్యామి సావధానతయా శృణు. భక్తి ప్రవాహమును పెంచేది, భగవాన్ శ్రీకృష్ణునికి సంతోషంనిచ్చేది అయిన సాధనాన్ని నేను నీకు వినిపిస్తున్నాను, సావధానముగా వినుము. సావధాన చిత్తుడివై భక్తిని పెంపొందించేది, కృష్ణ చైతన్యత్వానికి ఆనందం కలుగజేసేది అది నేను నీకు చెప్తున్నాను అన్నాడు. ముందు విశేషణం చెప్పాడు, సావధాన చిత్తుడివై విను అని. అందుచేత సావధాన చిత్తుడివై అంటే ఏంటన్నమాట? చెప్పింది చెప్పగానే చేసేయడం. అటెన్షన్ అంటాడు మిలిటరీలో. సావధాన్ అని ఎందుకంటాడు ఆ మాట? తర్వాత చెప్పబోయే ఆజ్ఞని ఏం చెయ్యాలి? మీరు తక్షణం అమలు చేయాలి. అందుచేత సావధాన్ మన్ అంటే అర్థం ఏంటి అంటే, విన్నది వినగానే అమలు చేసేటటువంటి చేతనత్వంతో వినండి అని. మాస్టర్ మీకు అన్నీ తొందరే, కాస్త ఆగండి అనకూడదు. చెప్పింది చెప్పగానే చేసేయడం అలవాటు చేసుకోండి. అప్పుడు రెండు మార్పులు రావాలి మీలో. అవి చెప్తున్నారు ఇక్కడ. భక్తియోగ వర్ధనం, భక్తి పెంపొందాలి. కృష్ణ సంతోష హేతుకం, కృష్ణ చేతనత్వం మీలో పెంపొందాలి. వెంటనే భాగవతం వినడం మొదలుపెట్టగానే ఆ చేతనత్వం మీలోకి రావటం మొదలు పెడుతుంది. ఏబిసిడీలు నేర్చుకోవడం మొదలెట్టిన రోజు నుంచే నీకు ఇంగ్లీష్ రావటం మొదలవుతుంది. మెల్లిగా మీరు ఇంగ్లీష్లో మాస్టర్స్ డిగ్రీ పొందవచ్చు. కానీ ఏబిసిడి అని ఎప్పుడైతే మీరు అక్షరాలు నేర్చుకోవడం మొదలు పెట్టారో అప్పటి నుంచి ఏమవుతుంది మీలోకి? ఇంగ్లీష్ చేతనత్వం ఎలా వెళుతుందో అలాగే భాష నేర్చుకునేటటువంటి విద్య ఎలాగవుతే మీలోకి వెళుతుందో సావధానంగా కనుక మీరు వింటూ ఉంటే. అంటే ఏంటి, ఇక్కడ చెప్తున్న చేతనత్వంలోని మార్పులు ఎప్పటికప్పుడు అక్కడక్కడ చేసుకుంటూ మీరు వెళ్ళిపోతూ ఉంటే ముందు మీ యొక్క భక్తి పెంపొందుతుంది. రెండవది ఏంటి, కృష్ణ చేతనత్వం మీలో ఉన్నది సంతోషిస్తుంది. వేరుగా ఎక్కడో కృష్ణ చేతనత్వం లేదన్నది మీరు గుర్తుంచుకోండి. మీరే కృష్ణులు. ఇప్పుడు మీరేంటి, ఒకటవ కృష్ణుడు, రెండవ కృష్ణుడు, మూడవ కృష్ణుడు అని వేషాలు వేస్తున్నారు. మీరేం చేస్తారు తర్వాత? ఈ వేషాలన్నీ మానేసి మీలో ఉన్నటువంటి కృష్ణ చేతనత్వానికి వెళ్తారు గనక ఆ చేతనత్వం మీలో వృద్ధి చెందుతూ ఉంటుంది. అందుచేత ఈ రెండు శ్లోకాలు మళ్ళీ చదువుతాను. సావధానంగా నేను చెప్పిన అర్థాన్ని దాని మీద ఆపాదించుకుంటూ వినండి. ప్రీతి సౌనక చిత్తేతే హ్యోతో వాచ్మి విచార్యచ సర్వ సిద్ధాంత నిష్పన్నం సంసార భయనాశనం. హే సౌనక, నీ హృదయంలో భగవత్ ప్రేమ ఉన్నది. అందువల్ల నేను బాగుగా ఆలోచించి సంసార భయనాశకరము, సర్వసిద్ధాంత నిష్పన్నము, నిష్కర్షము లేక సమస్త సిద్ధాంత సారము అయిన దానిని నీకు చెప్తున్నాను. ప్రీతి సౌనక చిత్తేతే హ్యోతో వాచ్మి విచార్యచ. అంటే నీ హృదయంలో భగవంతుడి మీద ప్రేమ ఉన్నది. సౌనకుడా, వినేవాడా, నీ హృదయంలో భగవంతుడి మీద ప్రీతి ఉంది. ఇది మళ్ళీ మళ్ళీ ఎందుకు నొక్కి చెప్తున్నానో అర్థం చేసుకోండి. లాస్ట్ క్లాసులో చెప్పాను, భక్తి మీకు దేని మీద ఉంది, దేని మీద ఉందో అది దొరక్కపోతే మీకు నిద్ర పట్టదు, ఆలోచించరు, తిండి రుచించదు, ఏడ్చేస్తారు. మీరు భక్తి ఉందంటే దేని మీద భక్తి ఉందో మీరు నిర్ణయించుకోండి. దేని మీద భక్తి ఉన్నా పర్వాలేదు. మీకు అసలు భక్తి అన్నది దేని మీదైనా ఉన్నదా అన్నది ఆలోచించుకోండి. భక్తి యొక్క నిర్వచనం ఏమిటంటే, ఇక అది దొరకనంత వరకు మీరు నిద్రపోలేరు. రామకృష్ణ పరమహంసకి కాళికాదేవి మీద భక్తి ఉంది. కాళికాదేవి రానంత వరకు నిద్రపోలేకపోయాడు. వ్యాపారవేత్తలకి దేని మీద భక్తి ఉంది? డబ్బు రానంత వరకు నిద్రపోరు వాళ్ళు. అసలు నిద్ర పట్టదు పాపం. మీకు డబ్బు మీద భక్తి ఉందో లేదో దీన్ని బట్టి మీరు నిర్ణయించుకోండి. మీరు డబ్బు కావాలి అని అంటారు, కానీ డబ్బు మీద మీకు ఖచ్చితంగా భక్తి లేదు. భక్తి ఉంటే నిద్ర పట్టదు మీకు.